చాలాకాలం క్రితం సద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సంచిక వేశారు. సావనీర్ అంటారు కదా మన వాళ్ళు ఇంగ్లీష్లో, అటువంటి ఒక సంచిక. ఈ సంచికకి కొన్ని పద్యాలు రాయమని నన్ను ఆ కాలంలో అప్పుడు నల్లకుంటలోను వాటిలో ఉన్న శంకర మఠాన్ని ధర్మాధికారిగా నిర్వహిస్తున్న ఆకేళ సత్యనారాయణ గారు కోరారు. బహుశా 2007 నాకు గుర్తులేదు, 10-12 ఏళ్ల క్రితం మాట. అప్పుడు 3 పద్యాలు రాసి అందులో మొదటి పద్యంలో ఏమన్నానంటే, ప్రస్థానత్రయ భాష్యమాకృతిని తాల్పంజూచనో. ప్రస్థానత్రయము అనేది మీకు చెప్పక్కర్లేదు, గుంటూరులో చాలా కాలం నుంచి వింటున్నారు కనుక ప్రత్యేకంగా ఫలానా పుస్తకాలని చెప్పక్కర్లేదు. బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, భాగవతం, ఈ మూడింటినీ కూడా నిరంతరం శ్రద్ధాశక్తులతో ఉన్న మీకు ప్రస్థానత్రయం అంటే ఏమిటో నేను చెప్పాలా. ఈ ప్రస్థానత్రయానికి ఒక భాష్యం ఉంది. ఈ భాష్యం కలియుగంలో మానవుల్ని అనుగ్రహించాలనుకున్నది. మీరు భాష్యాన్ని ఎలా చూడగలుగుతారు? పుస్తకంలో ఉన్న శ్లోకానికి రూపం ఉండదు. నేను ఏదన్నా ఓ పురాణం చెబుతూ ఉంటే పురాణమునకు రూపం ఉండదు, పురాణం చెవులతో వింటాం, ఆనందిస్తాం. కానీ ప్రస్థానత్రయ భాష్యం ఒక ఆకారాన్ని ధరించాలనుకుంది. అక్కడతో ఆగలేదు. బ్రహ్మరాజ్ఞీ స్థైర్యం బిలపంస్త్వమంగనెనో. బ్రహ్మగారి రాజ్ఞి సరస్వతి. ఈ సరస్వతీదేవిలో ఒక స్థిరత్వం ఉన్నది, స్థైర్యం ఉంది. ఆ స్థైర్యమే లేకపోతే ఇన్ని పురాణాలు, ఇన్ని వేదాలు, ఇన్ని యుగములుగా నిలబడవుగా. ఈ నిలబడడానికి స్థైర్యము అని పేరు. ఒకసారి ఆలోచించండి, కొన్ని లక్షలు కోట్ల సంవత్సరములుగా రాక్షసులు దాడి చేశారు, అయినా వేదములు, వైదిక మార్గం చెక్కు చెదరలేదు. ఆ తర్వాత ముస్లిములు దాడి చేశారు, అయినా మన వైదిక మార్గం దెబ్బతినలేదు. ఆ తర్వాత కిరస్తాన వాళ్ళు దాడి చేశారు, అయినా ఈ వైదిక మార్గం దెబ్బతినలేదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, బ్రహ్మరాజ్ఞి సరస్వతిలో ఒక స్థిరత్వ శక్తి ఉన్నది. ఆ శక్తి వల్లే యుగయుగములుగా ఈ పీఠములు నిలబడుతున్నాయి. ఆ పీఠములను నిలబెడుతున్న అమ్మవారు సరస్వతిలో ఉన్న దివ్యశక్తి, వేదశక్తి ఒక పురుష రూపం ధరించింది. ఒకటేమో ప్రస్థానత్రయ భాష్యం ఆకారం ధరించిందో, లేక బ్రహ్మరాజ్ఞి అయిన సరస్వతిలో ఉన్న స్థైర్యం పురుష రూపం ధరించిందో. ఇంక 3వది, ఆ శ్రీ శంకరాచార్యుడే స్వస్థానంబును చేరి నూత్నమగు రూపం వందెనో. శంకరాచార్యుల వారు మనకు కొంచెం అన్యాయం చేసి 32 ఏళ్ల వయసులో వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆయనకు లోపల కొంచెం బాధ ఉండిపోయింది. అయ్యో, ఇంతమంది భక్తులు నన్ను ఎక్కువ కాలం చూడాలనుకున్నారు, నా వల్ల ఎక్కువ ప్రయోజనం పొందాలనుకున్నారు, కానీ వీళ్ళని అనుగ్రహించకుండా 32 ఏళ్లకే వెళ్ళిపోయాను అని ఆయన కూడా కొంచెం నొచ్చుకుని మళ్ళీ అనుగ్రహించడం కోసం పునఃస్వరూపం పొంది, పునర్దర్శనమివ్వడానికి ఇంకో రూపం ధరించి ఆయన స్థాపించిన శృంగేరి శారదాపీఠం చేరారు. ఆనాడు మనం చూడలేకపోయాం కదా, 32 ఏళ్లకి వెళ్ళిపోయాడు కదా ఆయన. అందుకని ఆయన ఇప్పుడు మళ్ళీ మనకి దర్శనమివ్వడానికి, కొంచెం ఎక్కువ కాలం జీవించడం కోసం తన స్వస్థానమైన శారదాపీఠానికి, శృంగగిరికి చేరాడేమో. అక్కడ కదా 3. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి? ఒకసారి ఆలోచించండి, మళ్ళీ పద్యం ఏంటి మీకు అర్థమవుతుంది. ప్రస్థానత్రయ భాష్యమాకృతిని అల్పంజూచనో, బ్రహ్మరాజ్ఞి స్థైర్యం బిలపుంస్తముంగనెనో. ఆ శ్రీ శంకరాచార్యుడే స్వస్థానంబును చేరి నూత్నమగు రూపం ఉందెనో. అల్పబుద్ధిస్తుండం. మనందరం కూడా పైకి పండితుల్లో కనపడుతున్నా జగద్గురువులుకున్న తెలివితేటలు, సరస్వతికున్న తెలివితేటలు ఎలా ఉంటాయి? అల్పబుద్ధి కలిగిన వాళ్ళం. స్థ అంటే ఉండుట, బుద్ధిస్థ బుద్ధి కలిగి ఉండుట. ఎంత బుద్ధి? అల్పబుద్ధి కలిగి ఉండుట. గ్రహింపలేను త్రిగుణాతీత జగద్దేశిక. నువ్వు త్రిగుణాలకు అతీతుడివి, జగత్తుకి గురువు. అందుకే ఆ పీఠంలో ఉన్నవాడిని జగద్గురువులు అంటారు. అలాంటి ఓ జగద్గురువు ప్రస్తుతం భారతీ తీర్థ రూపంలో ఉన్న ఓ జగద్గురువు. ఈ మూడింట్లో నువ్వు ఏ రూపం అంటే 3 నీవే. ప్రస్థానత్రయ భవిష్యానికి నూతన రూపం, శంకరాచార్యుల వారి మరొక రూపం, సరస్వతి యొక్క స్థైర్యం మరొక రూపం. ఈ మూడు కలిస్తే త్రిగుణములకు అతీతమైన జగద్గురు భారతీ తీర్థస్వామి వారు అని నేటికి 12 ఏళ్ల క్రితం రాసిన పద్యం. ఈ పద్యం వాళ్ళు ఎందుకు చెబుతున్నాను, ఆయనతో ఏదైనా ఒక మాట అన్నామంటే హాస్యానికన్నా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవడం చాలా కష్టం, ఇది ఒక పెద్ద సమస్య. అది ఆయన భాగవతం చెప్పండి అని ఆజ్ఞాపించారనుకోండి, చెప్పి తీరాలి. చాలా కాలం క్రితం నాకు అవధానంలో సమస్య ఇచ్చారు, దానము చేయువాడుగను దమ్మిడి అయినను దానమియ్యడే అని. వాడు దానం చేస్తాట కానీ దమ్మిడి ఇవ్వట. దీంట్లో ఏమైనా అర్థం ఉందో ఒకసారి ఆలోచించండి. దానము చేస్తాడు, దానము చేసే దాత, దమ్మిడి దానం ఇవ్వడం. అప్పుడు దాన్ని పూరణ చేస్తూ వాగ్దానము చేయువాడుగును దమ్మిడి అయినను దానం ఇయ్యడే. వాడికి వాగ్దానం చేయడం తప్ప దమ్మిడి ఇవ్వడం. కొంతమంది వేదికల మీద ఇస్తామని అనౌన్స్ చేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక కనపడరు. అటువంటి వాళ్ళని వాగ్దానం చేసేవాళ్ళు అంటారు. కాబట్టి వాగ్దానం చెయ్యడం చాలా తేలిక, కానీ దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. ఇప్పుడు నాకు నెత్తి మీద సమస్య వచ్చింది, అందుకు చెప్తాను అన్నమాట. ఈ 18 పురాణాలు చెబుతానని క్షణికోద్రేకంలో మాట అన్నానా, కాదు కాదు, గురువులు లోపల చేరి ఆ మాట అనిపించారు. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్నో రకాలైన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సర్దుకోవడం కొంచెం కష్టం అవుతున్నది. సంవత్సరానికి 365 రోజులే ఉంటున్నాయి, ఒక్కరోజు పెరగదు, అదో పెద్ద సమస్య. ఏదో ఎప్పుడో 366 రోజులు వస్తుంది పక్కన పెట్టండి. ఈ రోజుల్లో 40 రోజులు ఓ చోట కేటాయించడం క్రమక్రమంగా కష్టం అవుతోంది. దీనికి అనేక కారణాలు, ఇటు వయస్సు కారణం, అటు తిరుగుడు కారణం. అయినప్పటికీ ఈ పురాణములను పూర్తి చేసే ఓపిక, కాలము, ఈ రెండింటిని జగద్గురువులు ప్రసాదించదరుగాక అని ప్రార్థన చేస్తుంది. పదే పదే మనం చెప్పక్కర్లేదు, కారణజన్ములు కొందరు ఉంటారు. ఆ కారణజన్ముల వల్ల కూడా గురువుల యొక్క కటాక్షం మన మీద పడి ఈ పురాణములు సాగుతాయి. అటువంటి పరమ కారణజన్ములు హరిప్రసాద్ గారు. హరిప్రసాదం మీ అందరికీ కూడా ఉండుగాక. దేవీ భాగవతం ఒక అపూర్వ పురాణం. భాగవతము అంటే శ్రీకృష్ణుని చరిత్ర మనం 40 రోజులు చెప్పుకున్నాం. ఈ దేవీ భాగవతం రెండూ కలిస్తేనే సంపూర్ణ భాగవతం అవుతుంది. నేను చెప్పడం కాదు, వేదవ్యాసులు వారు చెప్తారు. భాగవతం అంటే రెండు భాగములు, ఒకటి సంపూర్ణముగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారములతో కూడిన చరిత్ర, మరొకటి అమ్మవారి చరిత్రతో కూడిన భాగవతం. అది 18,000 శ్లోకాలతోనే ఉంటుంది. ఏది శ్రీకృష్ణుడి చరిత్ర ఉన్నది, ఇక అమ్మవారి చరిత్ర 18,000 శ్లోకాలతోటే ఉన్నది. ఆ భాగవతము 12 స్కంధాలతోనే ఉంటుంది. దేవీ భాగవతం 12 స్కంధాలతోనే ఉంటుంది. ఈ రెండు కలిస్తే అప్పుడు సంపూర్ణముగా భాగవతము విన్న భాగ్యమును జీవులు పొందగలుగుతారు. అందుకనే భాగవతం అంటే కొందరు కృష్ణ భాగవతం అన్నారు, కొందరు దేవీ భాగవతం అన్నారు. ఆ రెండు కాదు, రెండు కలిస్తే సంపూర్ణ భాగవతం అని వ్యాసుల వారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ దేవీ భాగవతం వినడంతో మీలో చాలామంది ఇదివరకు నేను 12 స్కంధాలతో 18,000 శ్లోకములతో కూడినటువంటి శ్రీకృష్ణ చరిత్రతో కూడిన భాగవతం చెప్పానుగా, అది ఇప్పుడు ఇది రెండు వింటే భాగవతమును సంపూర్ణముగా విన్న ఫలితం పొందుతారు. ఈ దేవీ భాగవతాన్ని ఒక అపూర్వ మంత్రంతో వేదవ్యాసుల వారు ప్రారంభించారు. ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. అమ్మవారు సర్వ చైతన్య రూప. చైతన్యము అంటే ప్రతి మనిషిలో కదలిక, తేలిగ్గా చెప్పాలంటే కదలించే శక్తిని చైతన్యము అన్నారు. ఆ గుమ్మం నుంచి ఇక్కడ దాకా మనం రావాలంటే మనలో కదలించడానికి పనికొచ్చే ఒక శక్తి ఉండాలి. ఆ శక్తిని చిత్ అంటారు. అది అభివృద్ధి చెందితే చైతన్యము అయ్యింది. మనిషి ఒక చోట నుంచి ఒక చోటకి నడవాలన్నా, కాళ్ళు చేతులు వంటి అవయవాలు కదల్చాలన్నా, చూడాలన్నా, వినాలన్నా, వీటన్నిటిల్లోనూ ఉండవలసినటువంటి శక్తి ఒకటి ఉండాలి, అదే చైతన్యము. ఈ చైతన్యమును ఇంద్రియార్థము అని కూడా అంటాం. ఇంద్రియము వేరు, ఇంద్రియార్థం వేరు. కళ్ళు ఉంటాయి కొందరికి, ఏం లాభం, అలా కళ్ళు తెరిచినట్టు ఉంటారు, చూసి యోగం ఉండదు. చాలామంది చూడండి పాపం, కొంతమంది గుడ్డివాళ్ళు ఉంటారు, వాళ్ళు అలా మనకేసి చూస్తున్నట్టు ఉంటుంది. నేను ఒక ఆయన నాకేసే చూస్తూ ఉంటే ఎంతో స్పష్టంగా చూస్తున్నాడేమో అని అనుకుని, ఏమండి ఏకధాటిగా నాకేసే చూస్తున్నారు, ఏముందండి అని అడిగితే, అయ్యా నాకు కళ్ళు ఉంటాయండి కానీ చూసే శక్తి లేదండి, గుడ్డివాడిని అన్నాడు ఆయన. అంటే ఏమిటనమాట, ఇంద్రియం ఉంది కన్ను అనే ఇంద్రియం, కానీ అది చూడ్డానికి పనికొచ్చే శక్తి లేదు అందులో. కన్ను ఉండి కన్నులో చూసే శక్తి లేకపోతే ఉపయోగం ఉన్నది? కాబట్టి కన్నుని ఇంద్రియం అంటారు. ఆ కంటిలో వస్తువులను చూడడానికి పనికొచ్చే శక్తిని ఇంద్రియార్థము అంటారు. అంటే అదే చైతన్యము. కళ్ళున్నాయి కానీ అవి చూడడానికి పనికిరావాలి, ఆ చూడడానికి పనికొచ్చేది చైతన్యం. కొందరికి చెవులు ఉన్నాయి, ఏం లాభం, వినపడదు, ఎంత చెప్పినా వినపడదు. ఈ వినపడడానికి లోపల ఒక శక్తి కావాలి, ఆ వినికిడనే శక్తి ఇంద్రియార్థం. శ్రవణేంద్రియం, శ్రవణేంద్రియార్థం, ఈ ఇంద్రియార్థాన్ని చైతన్యము అంటారు. ముక్కులు ఉంటాయి కొందరికి కానీ వాసన తెలియదు, యావత్ జీవితం వాసన చూడలేడు వాడు, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి నాసిక ఉంది, నాసికలో వాసన చూసే శక్తి కావాలి, దాన్ని ఇంద్రియార్థం అంటారు. చర్మం ఉంటుంది కొందరికి కానీ స్పర్శ ఉండదు. ఈ చర్మం ఉండడమే కాక స్పర్శ కూడా తెలిస్తే దాన్ని చర్మమునకు సంబంధించిన ఇంద్రియార్థం అంటారు. నాలుక ఉంటుంది కొందరికి, రుచి తెలియదు వాడికి, తిమ్మిరెక్కిపోయి ఉంటుంది ఆ నాలుక, దానివల్ల ఉపయోగం ఏమున్నది? కాబట్టి నాలుకతో పాటు రుచి తెలిసి మాట్లాడే శక్తి కలిగి ఒక ఇంద్రియార్థం ఉండాలి, ఆ ఇంద్రియార్థమే చైతన్యం. ఇలా ప్రతి అవయవంలోనూ ఒక్కొక్క చైతన్యం ఉన్నది, ఈ చైతన్యము ప్రతి ప్రాణిలోనూ ఉన్నది, ఇలా అన్ని ప్రాణులలో ఉన్న చైతన్యమును కలిపితే సర్వ చైతన్యము అన్నారు. కాబట్టి అమ్మవారు ఎవరింతకీ సర్వ చైతన్య రూపం, సమస్త ప్రాణులలో ఉన్న చైతన్య స్వరూపము. ఆ వస్తువు ఈ వస్తువు అనే తేడా లేకుండా చీమ దోమ మొదలుకొని పెద్ద పెద్ద ప్రాణుల వరకు అందరిలో ఉన్న చైతన్య శక్తి అమ్మయే. ఆవిడ ఎటువంటిది? ఆద్యాం, ఆదిశక్తి, మొదటి శక్తి అని ఒక అర్థం. అకారం మొదలుకొని అక్షరాలు ఉన్నాయి కదా, ఈ అక్షరముల యొక్క శక్తిని ఆది అంటారు. ఆది విద్య అంటే ఆ దగ్గర నుంచి అమ్మహా వరకు ఈ అక్షరముల స్వరూపం అమ్మ. అన్ని శక్తుల కంటే మొట్టమొదటి శక్తి అమ్మవారు, కాబట్టి ఆవిడ ఆద్యాం అన్నారు. ఈ శక్తి ఉండడం వల్లే మనందరికీ జ్ఞానం కలుగుతోంది, ఆలోచన చెయ్యగలుగుతున్నాము, విచక్షణ తెలుస్తోంది, ఏది మంచి ఏది చెడ్డ, ఏది ప్రమాదం తెచ్చి పెడుతుంది ఏది ప్రమోదం తెచ్చి పెడుతుంది అనే జ్ఞానం ఇచ్చేదానిని విద్య అంటారు. ఈ అమ్మాయి విద్యాస్వరూపిణి. ఇంతకీ అమ్మ ఎటువంటిది? సర్వ చైతన్య రూప, ఆదిశక్తి, విద్యాస్వరూపిణి. అటువంటి అమ్మను ధీమహి ధ్యానము చేస్తున్నాను అన్నాడు వ్యాసుడు. ఎందుకు ధ్యానం చెయ్యాలి? ఈ అమ్మని ధ్యానం చేయటం వల్ల ఏమిటి ప్రయోజనం? బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఆ అమ్మని ధ్యానం చేయటం వల్ల నహ మనందరి యొక్క, మా యొక్క, మన యొక్క అని అర్థం. నహ అంటే బుద్ధిం, బుద్ధిని ప్రచోదయాత్. ఈ ధ్యానం చేయటం వల్ల అమ్మ మనల్ని ప్రేరేపించుగాక, మన బుద్ధిని సక్రమంగా ప్రవర్తించేలా చెయ్యుగాక. అమ్మని మనం ధ్యానం చేస్తే అప్పుడు మన బుద్ధి వక్ర మార్గం పట్టదు, మన బుద్ధి పవిత్రమవుతుంది, మన బుద్ధి లోకానికి మనకే ఉపయోగపడుతుంది, ఇహము పరము రెండూ ఇస్తుంది. ఈ బుద్ధి సక్రమంగా లేకపోతే రకరకాల వ్యసనాలకు గురవుతాడు, భ్రాంతి పొందుతాడు, శాంతి విడిచిపెడతాడు, చివరికి పతనం అవుతాడు. మానవుడు పతనం కాకుండా వీడి బుద్ధిని సరి అయిన మార్గములో నడిపేటటువంటి శక్తి అమ్మ మనకివ్వాలి గనక, అమ్మని మనం ధ్యానం చెయ్యండి అని ఒక మంత్ర రూపంలో, పరమ పవిత్రమైన అమ్మవారి మంత్ర రూపంలో దేవీ భాగవతాన్ని వ్యాసుల వారు ప్రారంభించారు. ఇదొక గొప్ప గాయత్రి, ఇదొక గొప్ప శక్తి మంత్రం. అందుకే ఈ మంత్రమును దేవీ భాగవతం ఎప్పుడు పారాయణ చేసినా సరే చెయ్యాలని శాస్త్రం. సాధారణంగా మేము దేవీ భాగవతం ఎక్కడ పురాణం చెప్పినా ఒక 9 రోజుల పాటు ఈ 18,000 శ్లోకాలు ఉదయం పాటు పారాయణ కూడా చేస్తాం. పారాయణ ప్రవచనం రెండు ఉంటే ఇందులో ఉన్న ప్రత్యక్షణం ఒక మంత్రం అట. ఈ మంత్రం వినడానికి వచ్చే వాళ్ళందరినీ అనుగ్రహిస్తుంది. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదకః సర్వదా సర్వకార్యేషు చత్వారః సమభాగినః. కర్త ఆయనే కర్త ఇక్కడ మనకి. గురువుల ప్రేరణతో ఇంత మహాకార్యక్రమాన్ని భుజస్కంధం మీద వేసుకుని నడపడం ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు, అది ఒక హరిప్రసాద్ గారికి ఆ హరిప్రసాదం వల్ల చేకూరింది. అందులో ఏం మొహమాట లేకుండా చెప్పచ్చు. ఈ కర్త చేత ఎవరో ఒకళ్ళు కారయుత చేయించేవాళ్ళు ఉండాలి. ఆ చేయించే శక్తి గురువులు. గురువులకి ప్రయోజనాలు ఏం లేవనుకోండి, వారు అన్నీ నడిపేవారు. అయినా అయినా ఊరికే వ్యవహారంలో కారయుత అంటున్నాం. ప్రేరక, మీరంతా మీలో కొంతమంది ఏమంటే ఎప్పుడు పురాణం పెడతారండి, ఎప్పుడు పెడతారండి, అవసరమైతే మేము కూడా సాయం చేస్తామండి అని వెంటబడతారే, అలా వెంటబడే వాళ్ళందరూ కూడా ప్రోత్సహించే వాళ్ళని ప్రేరకులు అంటారు. కొందరు ప్రోత్సహించలేకపోయినా కనీసం వింటున్నారుగా వచ్చి సంతోషం. చల్లగా ఉంటుందండి, కిందో పైన కూర్చోవచ్చునండి, అయ్యాక దేవుడి దేవుళ్ళు ఇంత ప్రసాదం కూడా దొరుకుతుందండి, ఈ ప్రసాదంతో పాటు ఆ ప్రసాదం, ఇన్ని ప్రసాదాలు పుచ్చుకోవచ్చండి అని వచ్చి ఆనందించి వింటే చాలు, తిట్టకుండా పోతే చాలు. వీళ్ళని అనుమోదకులు అంటారు, ఆనందించి వెళ్ళేవాళ్ళు. దీనిని ప్రోత్సహించేటటువంటి వాళ్ళతో పాటు కూర్చుని వినేటటువంటి 10 మంది ఉండడం కూడా లాభమే కదా. ఈ 4 ఇందులో ఒక్కొక్క భాగం ఇచ్చారంటే మొత్తం పురాణం వినడం వల్ల వచ్చేటటువంటి 100 ఫలితాలని 4 పాతికలుగా చేసి కర్తకి పాతిక, కారహితకి పాతిక, ప్రేరకులకు పాతిక, అనుమోదకులకి పాతిక చొప్పున ఇచ్చారు. ఇలా 4 పాతికలుగా విభజించి 25% చొప్పున అందరికీ ఫలితం ఇచ్చాడు భగవంతుడు. ఈ పురాణం నైమిషారణ్యంలో ఒకనొకప్పుడు సూత మహర్షి చెప్పాడు. సూతుడు వాళ్ళకి పురాణం చెబుతూ దేవీ భాగవతాన్ని ఎప్పుడు వినొచ్చు ఎప్పుడు వినకూడదు అని సౌనకాది మునులు అడగగా సమాధానంగా చెప్పాడు. వినేవాళ్ళకి కొన్ని అనుమానాలు వస్తాయిగా, ఒక్కొక్కడికొక్కో సెంటిమెంట్ అంటాయి. ఒక్కొక్కడికి మంగళవారం అంటే భయం, ఒక్కొక్కడికి శుక్రవారం అంటే భయం, ఒక్కొక్కడికి సోమవారం అంటే భయం. మరి ఏమిటో ఈ భయాలు తెలియవు కదా. అందుకని పాపం ఋషులు కూడా ఏమండి దేవీ భాగవతం వినడానికి ఏ మాసం మంచిది, ఏ తిథి మంచిది, ఏ వారం మంచిది అని అడిగారు. అప్పుడు సూతుడు వాళ్ళకి పురాణం చెబుతూ మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపినా సదాసేవ్యం సదాసేవ్యం దేవీ భాగవతం నరైహి. నాయనలారా, దేవీ భాగవతం వినడానికి మాసానాం నియమో న అత్ర, ఈ మాసములో వినాలనే నియమం లేదు. నీ ఇష్టం, నీకు ఎప్పుడు తోస్తే అప్పుడు విను, మాసముల నియమం లేదు. పోని రోజులు దినానాం నియమోపిన, చూడండి ప్రారంభంలోనే చెప్పారు మహిమలో, ఈ రోజు వినాలి, ఈ తిథి నాడు వినాలి అనే నియమం లేదు. సదాసేవ్యం అంటే ఎల్లప్పుడూ సేవించు, ఎప్పుడు దేవీ భాగవతం వినొచ్చట. దేవీ భాగవతం వినడానికి తిథి, వార, నక్షత్ర, మాస, పక్ష, అయన, సంవత్సర అది నియమం లేదు, ఎల్లప్పుడూ వినవచ్చు. కానీ అని మళ్ళీ ఏం చెప్పాడు, ఆశ్వినే మధుమాసేవా తపోమాసే శుచౌ తథా చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయకం. మాసాలలో 4 మాసములంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందులో ఒకటి ఆశ్వినే, ఆశ్వీజ మాసం, శరన్నవరాత్రుల్లో వినడం మంచిది. 2వది మధుమాసే, చైత్రమాసంలో వినొచ్చు. 3వది తపోమాసే, తపోమాసం అంటే మాఘమాసం. ఇక 4వది శుచౌ, శుచియందు, ఆషాఢమాసమునందు. ఆశ్వీజమాసం, చైత్రమాసం, మాఘమాసం, ఆషాఢమాసం, ఈ 4 మాసములలో ఏదో ఒక మాసము నాడు ప్రారంభించి దేవీ భాగవతం వింటే విశేషాత్ఫలదాయకం, చాలా గొప్ప ఫలితం వస్తుంది అన్నారు. ఇవాళ రేపు కూడా మనకి ఏముంది, మాఘమాసం ఉంది. అంటే మాఘమాసంలో ప్రారంభించరా, ఫాల్గుణ మాసంలోనే కాకుండా ఇది అమ్మవారికి ఇష్టమైన మాసం అని భగవంతుడు ఏం చేశాడనమాట, 1-2 రోజులు ముందుకు లాక్కొచ్చాడు. చూసారా వెనకాతల ఎంత శక్తి నడిపిస్తుందో మన చేత. ఆ మహాశక్తి మనల్ని దేవీ భాగవతం ఈరోజు ఇక్కడ ప్రారంభమయ్యేలా చేసి నడుపుతున్నది. నడుపుతున్నదంతా ఆ పరాశక్తి, ఆదిశక్తి, మహాశక్తి. అందుకు చెబుతున్నాను అనమాట, దేవీ భాగవత మహిమలో ఆశ్వినే మధుమాసేవ తపోమాసే శుచౌ తథా చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయకమని స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఏదో ఒక కారణం లేకుండా, కార్యకారణ సంబంధం లేకుండా ఇటువంటి మహాకార్యక్రమములు జరగవు. పూర్వకాలంలో అయితే అసలు నిజం చెప్పాలంటే ఆషాఢమాసంలో మొదలుపెట్టి మాఘమాసం దాకా దేవీ భాగవతం చెప్పుకుంటూ వెళ్ళిపోయేవారట. ఆ రోజుల్లో వాళ్ళు మహానుభావులు కనుక, ఋషులు కనుక అడవులో ఉన్నారు కనుక వాళ్ళకి అది కుదిరింది. దేవీ భాగవతాన్ని నైమిషారణ్యంలో ఆషాఢంలో మొదలెట్టి మాఘం దాకా చెప్పాడు. ఎవరో సూత మహర్షి సౌనకాదులకి. సౌనకాదులు ఉద్యోగాలు సద్యోగాలు లేకుండా అసలు సద్యోగం అంతా అమ్మవారి అని అనుకుని అడవిలో గడిపారు. సూతుడికి కూడా అమెరికా ప్రయాణాలు చేయడాలు, ఏదో ఉద్యోగాలు, లీవులు, ఈ గందరగోళాలు లేవు. ఆ రోజులంతా హాయిగా ప్రశాంతంగా వాళ్ళ జీవితాలు అలా గడిచాయి. అందుకే మహాత్ములు చిరజీవులయ్యారు, తరించారు. అయినా పర్వాలా, వాళ్ళంత ఆయువు లేకపోయినా, వాళ్ళంత శ్రమ పడకపోయినా అక్షరం విన్నా చాలు మీలాంటి వాళ్ళు అన్నారు. ఇన్నేసి శ్లోకాలు వినలేకపోయినా కొంత విన్నా చాలట. సూత మహర్షి ప్రారంభంలో ఏమన్నాడో తెలిసిన, నాయనలారా ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. దేవీ భాగవతం ప్రతి అక్షరం ఒక మంత్రం, అందుకే వీటిని శ్లోకాలు అనరు, మంత్రములు అంటారు. ఇందులో ప్రతి అక్షరము కూడా మహాపాపములను తొలగిస్తుంది. ఈ శ్లోకములలో ఉన్నటువంటి శక్తి వల్ల మీ పాపములు తొలగకపోతే ప్రపంచం తల్లకిందులైనా మిమ్మల్ని బాగు చేయలేదన్నాడు ఆయన. అంటే ఈ శ్లోకములు ఎంత మంత్రములో ఆలోచించండి. ఒకప్పుడు అడిగారు నైమిషారణ్యంలో 88,000 మంది ఋషులు సూత మహర్షిని, సూత దేవీ భాగవతం అనే పురాణము సంపూర్ణముగా నీ ముఖం ద్వారా వినాలనుకుంటున్నావు, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, నీకు వయస్సు ఉన్నది, ఆరోగ్యము ఉన్నది, ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం, అన్నిటికీ మించి గురుభక్తి ఉన్నది, పురాణములన్నీ శ్రద్ధతో వేదవ్యాస మహర్షి ద్వారా విన్నావు, వినవలసినవి విన్నావు, వినకూడనివి పక్కకి తోసేసావు, చెప్పవలసినవే చెబుతావు, నీ నోటి నుంచి అపశబ్దం రాదు, అందువల్లే నేను మేము నిన్ను భక్తితో ప్రార్థిస్తున్నాం, దేవీ భాగవతం అనే కథ చెప్పండి అంటే, అప్పుడు ఆయన ఒకప్పుడు ఆషాఢంలో మొదలుపెట్టి మాఘంలో పూర్తి చేసేట, అంతకాలం పాటు దేవీ భాగవతం చెప్పాట. ఆయన చెప్పాడు, ఆయన సుధాం పిబన్ ఏకయేవ నరస్యాద్ అజరామరహ, అమృతం తాగిన వాడు ఒక్కడే అజరామరుడవుతాడు. మీలో ఎవరికైనా దేవతల అనుగ్రహము కలిగి దేవతల ద్వారా కాస్త అమృతం తాగగలిగితే తాగిన వాడికి చిరజీవత్వం వస్తుంది, అంటే ఈ కలియుగాంతం వరకు బతుకుతాడు. ఈ బ్రతికినంతకాలం జర మరణం ఈ రెండు ఉండవు. జర అంటే ముసలితనం, జర లేకపోతే అజరహ, జీవిని అజరుడు అని ఎప్పుడు అంటారంటే వాడికి ముసలితనము లేకపోవుట. ముసలితనంలో వచ్చే బాధలన్నీ ఇన్నీ కావు కదా, ఆ బాధలు లేకుండా చేస్తుంది అమృతము. అమృతమును తాగిన వాడు ఒక్కడు మాత్రం, వాడొక్కడే, పైగా తాగితే మళ్ళీ వాడు ఆవిడికి రాదు, అది ఎవడు తాగాడో వాడికి వస్తుంది. ఎవరు తాగారో వారు మాత్రం అమృతం తాగడం వల్ల ముసలితనం లేకుండా ఉంటారు. రెండవది అమరహ, మరణం ఉండదు. మళ్ళీ మరణం లేకపోవటం ఎంతవరకు అంటే కేవలం కలియుగాంతం వరకే. అందుకని అజర అమరహ అజరామరహ, ముసలితనము చావు లేకుండా అమృతము త్రాగిన వాడిని అనుగ్రహిస్తుంది. కానీ దేవీ భాగవతం కుర్యాత్తు కులమేవ అజరామరం, అమృతం కంటే దేవీ భాగవతం గొప్పది. అమృతం తాగిన వాడికి అజరామరత్వం వాడొక్కడికే, అది కూడా ఎంతవరకు లిమిట్ దానికి కాలం, కలియుగాంతం వరకే. కానీ దేవీ భాగవతం చదివితే మీ వంశం వంశం అంతా కూడా, మీ వంశంలో గతించిన వాళ్ళు 7 తరాల వాళ్ళు, రాబోయేటటువంటి 7 తరాల వాళ్ళు అజరామరులు అవుతారు. ఇదేమిటండి, దేవీ భాగవతం ఉన్నవాళ్ళు కూడా శరీరం విడిచిపెడుతున్నారు కదా, అజరామరులు అవుతారంటారేమిటి మీరు అని అడుగుతారేమో, దానికి కూడా కారణం చెప్పాడు ఆయన. అజరామరత్వం అంటే భూమి మీద పుట్టకుండా ఉండాలి. భూమి మీద పుట్టినంతకాలం నువ్వు ఎన్నమృతాలు తగినా దానికి పరిమితం ఉంటుంది, మళ్ళీ కొంతకాలం పోయాక పుడతావు. ఎందుకంటే స్వర్గం కూడా పరిమితకాలమే. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, పుణ్యం క్షీణించాక తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చేస్తాం మనం. అదే అమ్మవారి చరిత్ర వింటే ఇక మళ్ళీ అమ్మ దగ్గర ఉంటాం కనుక ఎప్పటికీ భూమికి రాము, హాయిగా మణిద్వీపంలో జగన్మాతృ సన్నిధానంలో సుఖంగా ఉంటాం. అంత అజరామరత్వాన్ని ఈ విన్న వ్యక్తికి పూర్వం 7 తరాలు, రాబోయే 7 తరాలు అంటే వీడితో కలిపి 15 తరాలు తరిస్తారు. అలా తరింపచేసే ఏకైక చరిత్ర శ్రీమద్భాగవతం, దేవీ భాగవతం. అందుకని కులమే అజరామరం అన్నారు. కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరోనృణాం. కృతయుగములో మానవులు తరించటానికి చాలా పనులు చేయవలసి వచ్చేది. ఇప్పుడు కలియుగంలో ఉన్నాం మనం. ఇదే కృతయుగంలోనో త్రేతాయుగంలోనో ద్వాపరయుగంలోనో ఉండి ఉంటే మానవులు ముక్తి పొందడానికి చాలా నియమాలు పెట్టారు. తెల్లవారుజామున లేవాలి, తలార స్నానాలు చెయ్యాలి, మధ్య మధ్యలో ఉపవాసాలు ఉండాలి, శివరాత్రి లాంటి పర్వదినాలు వస్తే జాగరణ చెయ్యాలి, స్మరణ చెయ్యాలి, కిందే కూర్చోవాలి. మధ్య మధ్యలో అనేక రకాల నియమాలు, వ్రతాలు, ఉపవాసాలు, శౌచాలు, తీర్థాలు, దానాలు, గురుసేవలు ఒకటి కాదు, నిరంతరం నియమాలతో ఉంటే కానీ కృత త్రేతాద్వాపరములలో మానవులు తరించలేరు. కానీ కలియుగంలో ఇన్ని ధర్మములు లేవట. కలవు ధర్మస్తు కేవలం. కలియుగములో ఒక్కే ఒక్క ధర్మం ఉన్నది. ఏమిటా ధర్మం? పురాణ శ్రవణాత్, పురాణము వినడము కంటే నృణాం నరులకు అపరహ ధర్మ న విద్యతే, మరో ధర్మం లేదు. అందుకే కలియుగంలో వాళ్ళు అదృష్టవంతులండి. ఎందుకు గురువులు నాయనలారా పురాణములు చెప్పించండి లేక వినండి అని ఎందుకంటున్నారంటే, కలియుగములో మానవులు సులభముగా తరించడానికి ఒకే ఒక్క ఉపాయం ఉన్నది, అది పురాణము వినడమే. పురాణము విన్నవాడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. పురాణం వినడానికి ఎక్కువ శ్రమ అక్కర్లేదుగా. ఒక యజ్ఞం చేయాలంటే ఖర్చు, ఓ గుడి కట్టించాలంటే చాలా ఖర్చు కావాలి, అనేక రకాల వ్రతాలు చేయాలంటే వాటికి చాలా ఖర్చు ఉంటుంది, కష్టాలుంటాయి. కాబట్టి కలియుగములో మానవులు తరించడానికి సులభోపాయం పురాణ శ్రవణమే. అందుకే ఆయన ఇంకొకటి లేదన్నాడండి, పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణం అంటే అపరహ ధర్మ, పురాణము వినడము కంటే మరొక ధర్మము నృణాం నరులకు న విద్యతే లేదు. పురాణము వినడం అంత సులభమైన మార్గము లేదు, పురాణం వినడం వల్ల మాత్రమే తరిస్తారు, ఇది వినడం వల్ల తరించని వాడు ఇంకా ఎన్ని చేసినా తరించడు వాడు. అద్భుతంగా చెప్పాడు ఇక్కడ సూతుడు దేవీ భాగవత మహిమలో ప్రారంభంలో, సర్వ వేదేషు యత్ పుణ్యం సర్వతీర్థేషు యత్ ఫలం సకృత్ పురాణ శ్రవణాత్ తత్ఫలం లభతే నరః. నిరంతరం శ్రద్ధతో వేదములన్నీ వినడం వల్ల ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము మీకు రావాలని ఉందా? సర్వవేదాలను ఎందుకన్నారో తెలుసా? ఇవాళంటే వేదములు నాలుగు, కానీ ఒకప్పుడు అనంతములు వేదములు. ఈ అనంత వేదములు మనం వినలేమని మన కోసం వ్యాసుడు వేదములను విభజించి కొంత భాగం ఇచ్చాడు. విభజ్య వేదాంశ్చతుర శిష్యాన్ అధ్యాపయత్పురా. వేదములను విభజించి నాలుగుగా చేసి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అనే వేదములుగా మార్చి శిష్యులకు ఇచ్చాడు ఆయన. అంత పూర్వం వేదములు చాలా ఎక్కువగా ఉండేవి, అనంతములు అనమాట. అందుకే అనంతావై వేదాహ. ఈ అనంత వేదములను ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడాపాలో తెలిసేది కాదు. మహాపండితులు తప్ప ఒక మాదిరివాడు వేదములలో ఆ రోజుల్లో నిష్ణాతులు అయ్యేవారు కారు. అందుకని ప్రజలకి కష్టంగా ఉంటుందనుకుని విష్ణువే వ్యాసుడి రూపంలో అవతరించి, ద్వాపర యుగంలో అవతరించి ఈ వేదములను విభజించి పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అనే నలుగురు శిష్యులు పిలిచి ఈ పైలుడు అనేవాడికి ఋగ్వేదం ఇచ్చాడు. తద్వారా ఋగ్వేదం అనే శాఖ మొదలైంది. ఋగ్వేదులు అని తయారయ్యారన్నమాట. ఏది? వ్యాసుడి వల్ల. పైలుడి యొక్క అనుయాయులయ్యి పైలుడు ఋగ్వేద పఠనంబు దొర్రకొనే సామంబు జైమిని చదువుతుండే యజువు వైశంపాయనాఖ్యుండు గ్రహించే తుది అధర్వము సుమంతుడు పఠించే అని భాగవతం చెబుతున్నది. జైమిని మహర్షి ద్వారా సామవేద శాఖ మొదలయ్యింది. యజుర్వేదాన్ని వైశంపాయనుడు లోకానికి అందించాడు. అక్కడి నుంచి యజుశాఖాధ్యాయి అనే పేరు మొదలైంది. ఈ వైశంపాయనుడి శిష్యుల్లో మళ్ళీ ఇంకొక ఆయన యాజ్ఞవల్క్యుడు తయారయ్యి శుక్ల యజుర్వేద శాఖని స్థాపించాడు. సుమంతుడని ఒక పండితుడు లేచాడు. ఆయన అథర్వణ వేదం చదువుకుని అథర్వణ శాఖని స్థాపించాడు. ఇలా మనకు సులభం చేశారు వ్యాసుల వారు, లేకపోతే వాళ్ళ మనం వేదాలని చదవడం చాలా కష్టమయ్యేది. మరొకప్పుడు అనంత వేదాలు. ఈ అనంత వేదములు ఇప్పుడు కూడా చదవచ్చునా? చదవలేము. కానీ చదవడం వల్ల వచ్చే ఫలితం రావచ్చునా? వస్తుంది. ఏమిటి? ఒక్కసారి భక్తితో భాగవతం అనే పురాణాన్ని పద్మాకర్ గారు లాంటి వాళ్ళు ఎవరన్నా చెబుతూ ఉంటే ఈ పురాణములను వినండి, పురాణములు వింటే పూర్వకాలంలో ఉన్న సర్వవేదములు వినడం వల్ల వచ్చే ఫలితం వచ్చేస్తుంది. సర్వవేదేషు యత్ పుణ్యం, సర్వవేదములలో ఏ పుణ్యం ఉందో ఆ పుణ్యము. తర్వాత ఇంకోటి ఏమన్నాడు? సర్వతీర్థేషు యత్ఫలం, ఒకటా రెండా ఈ భూమండలంలో అనేక తీర్థస్థలాలు ఉన్నాయి. నైమిషారణ్యం, బృందావనం, కాశీ మొదలైనటువంటి అనేక క్షేత్రములు, గంగ, యమున, చర్మణ్వతి, కృష్ణ, గోదావరి వంటి అనేక నదులు ఉన్నాయి. ఈ నదులలో స్నానము చేసి తీర్థయాత్రలు నిరంతరం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం పురాణం వింటే వస్తుంది. పైగా ఏమంటున్నాడో తెలుసా, 18 పురాణాలు 18 సార్లు వినక్కర్లేదట. సకృత్ అంటే ఒక్కసారి, సకృత్ అనే మాట ఒకే ఒక్కసారి అనడానికి వాడతాం, ఓన్లీ వన్స్, ఒకే ఒక్కసారి మీరు ఈ 18 పురాణములు వినండి, వింటే సమస్త వేదములు వినడం వల్ల, చదవడం వల్ల వచ్చే ఫలితమును, సకల తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితమును తక్కన పొందుతారు, మళ్ళీ ఆలస్యం లేకుండా పొందుతారు. మళ్ళీ వినండి ఆ శ్లోకం ఎంత గొప్పదో. సర్వవేదేషు యత్పుణ్యం, సర్వతీర్థేషు యత్ఫలం, సకృత్ పురాణశ్రవణాత్ తత్ఫలం లభతే నరః. అందుకని పురాణములను వేదవ్యాసులు వారు మనకు అందించారంటే, పురాణములో ఇన్ని తీర్థములున్నాయి, పురాణములో ఇన్ని వేదముల సారం ఉన్నది, అందుకని ఒకే ఒక్కసారి నీ జీవితంలో ఓపిక తెచ్చుకొని పురాణములు విను, ఈ జన్మలోనే అన్నిటినీ సేవించినటువంటి ఫలితం పొందుతావు, తద్వారా తరిస్తావు. మానవ జీవితం క్షణభంగురం, ఏ క్షణంలో ఏమైపోతుందో మనకు తెలియదు. కిందటి సంవత్సరం వచ్చిన వాళ్ళు ఈ సంవత్సరం ఉండకపోవచ్చు, ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు ఒక నెల తర్వాత కూడా ఉండకపోవచ్చు, నెల తర్వాత ఏమిటి ఇవాళ ఉన్నవాడు కాసేపు నాకు ఉండకపోవచ్చు. అలా జరిగింది కూడా పాపం. 2 రోజుల క్రితం కనిపించిన ఒక శిష్యుడు ఈ 2 రోజుల్లో వెళ్ళిపోయాడు పాపం. శివరాత్రి పర్వదినం అవునా, నిన్న సరిగ్గా మధ్యాహ్నం పూట ఒక శిష్యురాలు వెళ్ళిపోయింది. శివరాత్రి నాడు పోయింది ఆవిడ అదృష్టవంతురాలు అనుకోండి, కానీ శివరాత్రి నాడు గురువుగారు వచ్చేస్తానండి మీ పురాణం వింటానంది ఆవిడ, శివరాత్రి నాడు వింటానని అంత ముందు రోజు ఫోన్లో మాట్లాడిన ఆవిడ, శివరాత్రి నాడు లేదు, శివరాత్రి ఆ ఇంట్లో శివరాత్రి అయిపోయింది, చూసారా. కాబట్టి ఈరోజు ఈ మాట ఇచ్చిన వాడు ఈ మాట నిలబెట్టుకుంటాడో లేదో తెలియదు. ఇందాక నేను అందుకన్నాను ఆ మాట అనమాట, మాట ఇవ్వడం కష్టం కాదు, ఆ మాట నిలబెట్టుకోవడం చాలా అవసరం. 18 పురాణాలు చెబుతానన్నానంటే ఈ 18 పురాణాలు అయ్యేదాకా నేను బతికొండవలసిన బాధ్యత నాది, బతికొండవలసిన బాధ్యత మీది, మీరు కూడా వినాలి. మరి వింటామన్నారు కదా, మరి నాకు మాట ఇచ్చారు కనుక మీరు బ్రతికుండాలి. ఏమంటారు మీరు అంత ఆరోగ్యంగా మీరు నేను ఉంటేనే అప్పుడు ఉభయలోవు కూడా ఇచ్చిన వాక్కు నిలబెట్టుకున్న వాడు అవుతాం. అంటే ఎందుకు చెబుతానంటే, క్షణం కదా, ఏ క్షణంలో ఏం దొరుకుతుందో తెలియదు. అందువల్ల మానవులకు ఉన్న కాలమే తన కాలం కింద లెక్క వేసుకుని దాన్ని సద్వినియోగం చేసుకోండి అని ఒక సలహా ఇచ్చాడు వేదవ్యాసుల వారు. ఆ రోజుల్లో కొంతమంది అన్నారట, పాపం ఆడవాళ్ళు అండి, బయటికి వెళ్ళడానికి కుదరదు, తీర్థయాత్రలు చేయలేరు, వేదాలు చదవలేరు, వీళ్ళు ఎలా తరిస్తారంటే ఏమీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ముఖ్యంగా స్త్రీలను తొందరగా తరింపచేస్తుంది అన్నాడు ఆయన. స్త్రీణాం దుర్మేధసాం నృణాం ధర్మజ్ఞానం కథం భవేత్. ఇవాళంటే పాపం అందరికీ ఆడవాళ్ళకి వెళ్ళే అవకాశం వచ్చింది. ఎందుకో పూర్వం ఇళ్లలో మగ్గబెట్టేసేవారు కొంతమంది, అసలు ఇంట్లోంచి ఆడవాళ్ళని బయటికి రానిచ్చేవారు కాదు, అలాంటి దుర్మార్గులు కూడా ఉండేవారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎలా తరిస్తారు? మరి కొంతమంది మూర్ఖులు ఎవరి మాట వినరు, వీళ్ళు ఎలా తరిస్తారు? ఒక్కొక్కళ్ళు బాల్యంలో వ్యసనములతో ఉంటారు, వ్యసనములు విడిచిపెట్టి తర్వాత బాగుపడతారు. ఇలా బాగుపడిన వాడినే అయ్యో నువ్వు ఒకప్పుడు వ్యసనములతో ఉన్నావు, ఇప్పుడు బాగుపడినంత మాత్ర చేత నిన్ను పురాణాలు వెన్నిస్తామా లేక వేదాలు వెన్నిస్తామా అని కొందరు గెంటేస్తారు. అలాంటి వాళ్ళు ఎలా బాగుపడతారు అని వ్యాసుడిని అడిగారట కొందరు. అప్పుడు ఆయన అన్నాడు, నిన్నటిదాకా పరమ దుర్మార్గుడు వ్యసనపరుడు నీచుడు అయినా ఈరోజు మనస్సు మార్చుకుని ఈ పురాణం వింటే వాడు ఆక్షణమే అమ్మవారి సన్నిధానానికి వెళ్ళిపోతాడు, ఇది నేను ఇస్తున్న వరం అన్నాడు ఆయన. ఏది నిన్నటిదాకా వ్యసనపురుడైనా సరేట. అందుకే పురాణములలో ఎంత గొప్పవంటే, క్షణములో మారినటువంటి వాడిని కూడా ముక్తికి పంపించగలుగుతాయి, స్త్రీలను ముఖ్యంగా అనుగ్రహిస్తాయి, మూర్ఖులను కూడా మార్చగలుగుతాయి. పొరపాటున అలా అలా వెడుతూ మైకులో పురాణం వినపడుతూ ఉంటే ఏదో వినపడుతోందిలే అని 1-5 నిమిషములు ఆగి అది విని దానికి ఆకర్షితుడై లోపలికి వచ్చి విన్నవాడు కూడా తరిస్తాడు. అంటే అలవోకగా విన్నా తరిస్తాడు. ఇలా అందరినీ తరింపచేసేటటువంటి మహత్తర శక్తి దీంట్లో ఉన్నది. తథా నగంగా నగయా న కాశీ నైమిషన్నో మథురా న పుష్క సద్యో బదరీవనన్నో యథా హి దేవీ మఖయేష్.